జై గురుదేవ్. మనము మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా పరమపూజ్య గురుదేవులు సత్యయుగానికి జరగబోతున్నటువంటి ఈ యుగ కాలంలో మనమందరము కూడా ఆయన యొక్క చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులుగా తయారవుతున్నాం. ఇది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ క్లాసెస్ సత్యయుగంలో మొదలెట్టేటటువంటి క్లాసెస్ అన్నారు. ఒకటి గుర్తుంచుకోండి, ఇప్పుడు చేస్తున్నదంతా కూడా ఏబిసిడీలు మాత్రమే ఆఫ్ సత్యయుగము. దీన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది చేస్తున్నటువంటి జీవిత విధానం ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళు సత్యయుగం యొక్క ఫస్ట్ సిటిజన్స్. అందరూ పరమపూజ్య గురుదేవులు 200,000 మంది అనుకున్నారు. కానీ సాధారణంగా ఆయన ఎప్పుడూ అడిగిన దానికంటే చాలా చాలా లెట్లు డెవలప్ అవుతుంది. ఇందులో మనము సత్యయుగంలో ఉన్నటువంటి వెబ్బల్ని ఉపయోగించుకుంటున్నాం. ఇది ఏబిసిలు అని గుర్తుంచుకోండి. కానీ ఇవి మనం చాలా ముఖ్యంగా నేర్చుకోవాలి. దాంట్లో చాలా చాలా ముఖ్యమైనవి ఆసన ప్రాణాయామాలు మీ జీవితాలలో ప్రతి హాఫ్ ఎన్ అవర్ ఖచ్చితంగా మీ జీవితంలో ఉండాలి. అది చాలా చాలా ఏ స్థితిలో ఉన్నా మీరు చిన్నవాళ్ళైనా కావచ్చు, చాలా చాలా ముసలాళ్ళు కావచ్చు, మీ చేతులు అవి ఎలా ఉన్నాయి అది ముఖ్యం కాదమ్మా. ఎందుకంటే ఆసనం చెప్తున్నప్పుడు ముఖ్యంగా చెప్తున్నది మీరు చాలా ముఖ్యంగా గుర్తుంచుకోండి. దాని గురించి ఆసనం వేసేటటువంటి ఆలోచన చాలా ముఖ్యం. ఫిజికల్గా మీరు మీ శరీరము ఎలా ఉంటే అలా ఉపయోగించుకోండి. అందువల్ల గాభర పడక్కర్లే, నా చేతులు కాళ్ళు ఎలా ఉన్నాయి, మోకాళ్ళు ఉన్నాయా, చేతులు ఎలా ఉన్నాయి, ఇవే ముఖ్యం కాదమ్మా. నా అనుభవంతోనే చెప్తున్నాను నేను. ఆసనాలు చేస్తున్నప్పుడు మీ భౌతిక శరీరము ఎంత సహజంగా సుఖంగా హాయిగా చేయగలమో చేసుకోండి, ట్రై చేయండి యాజ్ పాజిబుల్. కానీ మనస్సు కరెక్ట్గా ఉండాలి. దాంట్లో మొట్టమొదట మనం ఆసన ప్రాణాయామాలు చేసుకోక చాలా ముఖ్యమైనది నేను చెప్పింది సోయం సోహం. అది మీరు సోహం సాధన చేసుకోమని నేను చెప్పటం లేదమ్మా. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. లబ్ డబ్ మీ భౌతిక శరీరం ఎలా ఉంటుందో అక్కడ సోహం సోహం అనుకోవాలి. అంతే అనుకోవాలి అంటే ఆ సాధన అనుకోవాలి అని నేను అంటాను లేదమ్మా. లబ్ధం అనుకుంటున్నావురా, కానీ జరుగుతోంది. అలాగ సోహం జరిగిపోవాలి మీ జీవితంలో. అది బై ప్రాక్టీస్ వస్తుంది, అంతకంటే ఏమీ లేదు. కానీ ఒక సోహం సరిపోదమ్మా. సూర్యుడు చంద్రుడు చాలా ముఖ్యమైనది. 15వ అధ్యాయంలో నేను చెప్పిన శ్లోకాలు అవి మీరు వాడారో లేదో నాకు తెలీదు. ఇప్పుడు దాని గురించి చెప్పాల్సింది అవసరమూ లేదు. ఇదివరకు క్లాసెస్లో చెప్పింది ఉపయోగించుకోండి. మీరు సూర్యుడు నుంచి వస్తున్నటువంటి చంద్రము, సూర్యుడు ఏ విధంగా అవుతే చంద్రుడి నుంచి మనకి వస్తున్నప్పుడు చంద్రుడు ఇవ్వాల్సినవంతా మనకి ఇస్తుంది. చంద్రుడి వల్లే వస్తుంది మనకు వచ్చే ఆహారం అంతా కూడా, రసాలు కానీ ఏమి వచ్చినా కూడా సూర్యుడి నుంచి ఏం రావటం లే, చంద్రుడి నుంచి వస్తుంది. ఆ సూర్యచంద్రము కేడిఎస్ టూలో 24 చూసుకోండి అమ్మా, 42 ఇది జాగ్రత్తగా చేసుకుంటూ ప్రతిరోజు పొద్దున్న లేవగానే నిద్ర లేవగానే పడుకుని రిలాక్స్డ్గా అవ్వండి. వీలవుతే 2-3 నిమిషాలు యోగ నిద్ర స్థితిలోకి రండి. వచ్చాక 5 నిమిషాలు మీరు బొడ్డు మీద, హృదయంలో, శిరస్సు మీద సూర్యకిరణాలు మీలోకి వస్తున్నాయి అని చేసుకోండి. దాన్ని పరమపూజ్య గురుదేవులు 3 శరీర అది 3 శరీరాల ధ్యానం మీరు నిద్ర లేవగానే గుర్తుంచుకోండి. ఇది చెప్పింది చెప్పినట్టు చేయటం నేర్చుకోండి అమ్మా. అప్పుడే నిద్ర లేచిందే యోగ నిద్రలోకి వెళ్ళుకోండి 2 నిమిషాలు. దాని తర్వాత ఓ 2 నిమిషాలు బొడ్డు మీద, 2 నిమిషాలు హృదయంలో, 2 నిమిషాలు శిరస్సు మీద సూర్యకిరణాలు వస్తున్నాయి. అది అయిపోగానే మిగతా పనులు చేసుకోండి. మీరు ఇదంతా చేసుకుంటూ, ఇదంతా సమయదానం గురించి చెప్పాను, మీ సమయాన్ని పరమపూజ్య గురుదేవులకి ఇచ్చేశారు ఈ సాధనాలు. అవంతా నిమిషాలు అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటారు. ఆసన ప్రాణాయామాలు టైమింగ్ అది చూసుకోండి. రోజుకి 1/2 గంట కంటే 1 నిమిషం ఎక్కువ వాడవద్దు. ఇదంతా చేస్తూ ఉంటే అప్పుడు ఇవాళ చదువుతున్నటువంటి పుస్తకము జీవన సాధన బంగారు సూత్రములో 14వ పేజీ లాస్ట్ పారాగ్రాఫ్కి రండి. వాటికి మీకు అలవాటు అయిపోయి ఉంటుందని మళ్ళీ దాన్ని జాగ్రత్తగా అదుకు చేదుకుందాం. చదువుకుందాం. నిజమైన అర్థంలో జీవితము భూమిపై నివసించే దేవత. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంది. గాయత్రి యొక్క సాధనం దానికోసమే. నిజమైన అర్థంలో జీవితము భూమిపై నివసించే దేవత. కానీ అనక్కర్లేదు నేను చెప్తున్నాను, కానీ నర కీటకము, నర పశువు, నర పిశాచం వంటి స్థితిని అతను ఇష్టపూర్వకంగానే స్వీకరించాడు. అయితే ఈ 3 ఏదో ఒకటి ఉంటుంది ఇన్ జనరల్, ఇది మన తప్పు. అతను కాయకల్పం వంటి పరివర్తన గురించి ఆలోచించగలిగే అతనికి నరనారాయణుడు మహామానవుగా మారటకు కూడా ఎంతో సమయము పట్టదు. మనం ఈ క్లాసులన్నీ చెప్పుకుంటూ వెళ్తూ ఉంటూ ఉంటేనే మీకు ఎప్పుడో తెలియకుండా మీలో మీకు ఒక కాయకల్పం జరిగి నరనారాయణుడిగా మారుతారు. మహామానవునిగా మారుటకు కూడా ఎంతో సమయము పట్టదు. చివరకు అతను ఋషుల, తపస్సుల, మనుష్యుల మరియు మనీషుల యొక్క వంశజులుడే కదా. అందులో ముఖ్యంగా పరమపూజ్య గురుదేవులు లింకప్తో అయిన వాళ్ళకి యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్ విజయో భూతిర్ ధ్రువ నీతిర్ మతిర్ మమ. ఇది ఎవరి కోసమో చెప్తున్నది కాదు గురువు గారు, మనకి చెప్తున్నటువంటి జీవిత విధానాలు. ఇదంతా చేస్తే 16వ పేజీకి వచ్చాం. 16 కొట్టేయండి పేజీ, సెకండ్ పారాగ్రాఫ్. 16 కొట్టండి అందరూ. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ సాధనే మీరు పొద్దున్న నిద్రగానే చేసేటటువంటి సాధన. మూడు శరీరాలు సాధ్యము అని చెప్పాను కదా, అదే ఇది అర్థం చేసుకోండి. ఇక్కడ నిన్న కామన్లో మార్చాను, సామర్థ్యము దగ్గర మనస్వతి దగ్గర కామాలు తీసేశాను నేను. దాన్ని చూసుకోండి జాగ్రత్తగా. సామర్థ్యమును ఓజస్సును, మనస్వితిను తేజస్సును, మరియు సహసమును వర్జస్సు అని అంటారు. అదే బొడ్డు దగ్గర ఓజస్, హృదయములో తేజస్, శిరస్సులో వర్జస్. అంచేత ఈ సాధన మీరు చేసుకుంటున్నారు. ఇంకాస్త మనం ముందుకు వెళ్తే పంచశీలాల గురించి చెప్పాను నేను నిన్న. పేజీ 19 జాగ్రత్తగా చదువుకోండి. ఫస్ట్ లైన్ చూసుకోండి, పంచశీలాల నభ్యసించండి అనే దాంట్లో ఫస్ట్ లైన్ జాగ్రత్తగా చూసుకోండి. పేజీ 19 అర్థమవుతోంది కదా అందరికీ, చూసుకోండి. లాస్ట్ పారాగ్రాఫ్ అంటే పంచశీలముల నభ్యసించండి అనే హెడ్డింగ్ లో ఫస్ట్ పారాగ్రాఫ్. ప్రాచీన కాలములో ప్రతి ఒక్క సాధకుడు ఆరంభంలో యమ నియమాలు సాధన చేయవలసి వచ్చేది. ఇది ఈ కాలంలో చేయదేము అన్నారు గురువు గారు. ఎందుకంటే అప్పుడు చేసింది కలియుగంలో, కలియుగంలో ఉండేటటువంటి యమ నియమాలు ఒకలాగుంటాయి. ఇంకా మనం సత్యయుగంలోకి అడుగు వేస్తున్నాం, మనం అందరం కూడా ఉన్నాం ఇప్పుడే, కానీ ఆల్మోస్ట్ సత్యయుగం వాళ్ళమే అని స్పష్టంగా పరమపూజ్య గురుదేవులు స్పష్టంగా తన లాస్ట్ వర్క్, నాకు ఆ పేజీ గుర్తు రావటం లేదు, వాడు పేరు రావటమే మీకు అర్థమవుతుందమ్మా ఏ లెక్చర్ గురించి చెప్తున్నాను. దేవత్వమును వికసించుకోండి, కాల నియములు కాకండి. అంచేత చేసిన వాళ్ళందరూ కూడా పరమపూజ్య గురుదేవులు స్పష్టంగానే చెప్పేశారు, ఎవరైతే ఇది చదివి అర్థం చేసుకోవటానికి మీ అంతట మీరు చేయనంత చేసుకుంటారో మీరు ఆల్రెడీ సత్యయుగంలోనే వాళ్లే. అంచేత దానికి ఆయన పంచశీలాలు వర్చస్సులు నాలుగు ఇచ్చారు. ఇది కాస్త జాగ్రత్తగా మీరు చూసుకుంటూ ఉండాలి. అందులో చాలా ముఖ్యమైనది పేజ్ 20 శ్రమశీలత. శ్రమశీలత నేర్చుకోండమ్మా, మీరు తపస్సు చేసినట్టే శ్రమశీలత అమ్మా, అదొక తపస్సు లాగా ఉండాలి. మీరు చేసేటటువంటి శ్రమశీలతను జాగ్రత్తగా అర్థం చేసుకోండి. లాస్ట్ పారాగ్రాఫ్ 2 మితవ్యయము. ఈ మితవ్యయం గురించి పరమపూజ్య గురుదేవులు చెప్పిన వాటిలో చాలా ముఖ్యమైనది ఏమిటి అంటే, మనం ఒక తీవ్రతమైన కోరిక ఉన్నప్పుడు ఎలాగ పనిచేస్తామో అలాగ పనిచేసేటటువంటి బ్రెయిన్ డెవలప్ చేసుకోవాలి. కానీ మితవ్యయత అనే మాట మిగతా వాటన్నిటికీ, మన పనికి మనకి లక్ష్యము ఉన్నటువంటి వాటికి మితవ్యయతమే ఉండదమ్మా, దాన్ని అర్థం చేసుకోండి. 21 పేజీలో శిష్టత, శాలీనత, దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు మీ పనులు స్వయముగా వ్యక్తిగతంగా నువ్వు చేసేటువంటి వాటికి శాలీనత ఉండదయ్యా. ప్లస్ గురువుతో మాట్లాడుకుంటున్నప్పుడు కూడా శాలీనత ఉండదు. ఏదైనా ఒక విషయం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, మనం మాట్లాడుకుంటున్నప్పుడు ముఖ్యంగా ఈ గ్రూపులో చదువుకుంటున్నప్పుడు శాలీనత ఉంటుంది, శిష్టత. లీనత, శాలీనత అన్న, శిష్టత అన్న ఒకటేనమ్మా. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను ఒక విషయాన్ని మీకు అర్థం అవటానికి చేసినప్పుడు, లేక మీలో మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకుంటున్నప్పుడు శిష్టతగా మాట్లాడితే ఓ అంటే ఢమ్ ఏమీ రాదు. కానీ సబ్జెక్టు నేర్చుకుని బయటికి వెళ్తున్నప్పుడు అందరితోనూ శిష్టత ఉండాలి. శిష్టత బాగా అలవాడు అంచేత ఈ పుస్తకాలు మళ్లీ మళ్లీ మీరు చదువుకుంటూ ఉండాలమ్మా. శ్రమశీలత, మితవ్యయము, శిష్టత, దాని తర్వాత సువ్యవస్థత. ఈ సువ్యవస్థత ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోవటం లేదు. మీ ఇంటిలో ప్రతి చోట్ల సువ్యవస్థత ఉండాలి. నోట్తో ఉండటం కాదమ్మా, ఏదో బయట నుంచి వస్తున్నాం ఇంట్లోకి వెళ్తూ బయట చెప్పులు కరెక్ట్గా లేవు, అందరూ మన ఇళ్ళ చెప్పులే అక్కడ ఉండేవి. ఏముంది, మన చేతులు వదులుతున్నప్పుడు కరెక్ట్గా పెడుతూ పక్క వాళ్ళని సెలెక్ట్ చేసుకోవచ్చు. వెళ్తూ ఉంటాం, కుర్చీ మీదో సోఫా మీదో ఏం పడి ఉంటుంది, దాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టండి. దుప్పట్లు అవి ఏవైనా పరుపు కరెక్ట్గా వేసి ఉంటే వాటిని కరెక్ట్ చేయండి. ప్లస్ సాధ్యమైనంత వరకు ఒక వస్తువు ఏదైనా ఉంటే ఇంకా అది ఆ వస్తువుని పెట్టాలి అమ్మా. సువ్యవస్థత అంటే అది ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అది కరెక్ట్ చేసుకోవాలి. అది ఇంట్లో స్పష్టంగా మనం చేసుకున్నప్పుడు ఆల్మోస్ట్ ను ఇండైరెక్ట్ గా పృథ్వీగ్రహానికి సహాయత చేసినట్టే. సువ్యవస్థత అనేది పృథ్వీలో ఎవ్రీథింగ్ చాలా కరెక్ట్ గానే ఉంటాయమ్మా. ప్రతి వస్తువు ఏది ఎక్కడ ఎలా ఉంటుందో అవి అలాగే ఉంటాయి. మనుషులు ఏవైనా అడ్డదిడ్డం చేసుకుని ఉంటే తప్ప. మరి మన ఇంట్లో మన బట్టలు కానీ ఏదైనా కర్డెన్స్ అడ్డదిడ్డంగా ఉన్నా, లేదు ఏదైనా బట్టలన్నీ దేనైనా తాడు మీద కరెక్ట్గా లేవంటే మీవంతా కూడా సువ్యవస్థతలోని భాగము. ఇవి మీకు ఎప్పుడైతే స్పష్టంగా అర్థమవుతుందో మీకే తెలియకుండా మీ వ్యక్తిగత జీవితంలో అనేక అనేవి ఆటోమేటిక్గా కరెక్ట్ అయిపోతాయి. దీని తర్వాత సహకారము. ఈ సహకారం అన్నది మనము వెళ్తూ వెళ్తూ ఏదైనా ఒక వస్తువు ఉంది, ఎక్కడో అక్కడున్నాడు, వాడికి నువ్వు తీసుకెళ్లి ఇచ్చేయచ్చు. ప్లాన్ చేసి కాదు, సహకారిత అనేది బయట ప్లాన్ చేసుకుంటాం మనం, కానీ ఇంట్లో మనకు తెలుసు కదా ఎప్పుడు ఏది ఎలా అవసరం అవుతుందో. దాన్ని మనం చాలా జాగ్రత్తగా అసహకారం, ఒకరితో ఒకళ్ళు కలచేసి పనుకోవటం అనేది ముందు ఇళ్లలోనే చేసుకోవాలమ్మా. తర్వాత న్యాచురల్లీ స్నేహితులతో. మీ ఇష్టం, ఎక్కడెక్కడ మీరు సహకారమును డెవలప్ చేసుకోగలరో నేర్చుకుంటూ ఉంటే అప్పుడు మీరు పరంపూజ్య గురుదేవులకి చెప్పేటటువంటి టెక్నిక్ వస్తుంది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే శ్రమశీలత, మితవ్యయము, శిష్టత, సువ్యవస్థత, సహకారము ఇవంతా కూడా మనము చేసేటటువంటి పరంపూజ్య గురుదేవుల పనులకు సహాయ చేయటానికి ఇవంతా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇంట్లోనూ చోట్ల ఇదంతా చేస్తూనే ఉన్నాం మనం. దీని తర్వాత కొన్ని వర్చస్సులు మనకి స్పష్టంగా ఉండాలి. దానినే 24వ పేజీలో పరంపూజ్య గురుదేవులు హెడ్డింగ్ ఏం పెట్టారు అన్నట్టే ఉన్నత మానసికతకు 4 సూత్రాలు. మీరు కాస్త జాగ్రత్తగా ఆలోచించగలిగితే మనకుండేటటువంటి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారంతోనే లింకప్ అయి ఉంటాయి. కానీ దాని జోరికి వెళ్ళకండమ్మా. ఇక్కడ చెప్పింది ఏదో చాలా జాగ్రత్తగా చూసుకోండి. చాలా ముఖ్యమైనది ఏంటి అంటే తెలితేటలు ఉండాలి, కానీ ఇంగితముతో ఉన్నది, ఇంగిత జ్ఞానము ఉండాలమ్మా. ఈ ఇంగిత జ్ఞానము పరంపూజ్య గురుదేవులు చెప్పిందే. ఇప్పుడిప్పుడిప్పుడేదో చదువుకుంటూ ఉంటాం, కానీ వన్ సంవత్సరం తర్వాత పరీక్షలు ఉన్నాయి. ఇంగిత జ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తాడు, తన టైంను ఇప్పుడే కరెక్ట్ గా కనుక టైం టేబుల్ వేసుకుని ఉంటే, ఇంగిత జ్ఞానాన్ని కరెక్ట్ గా తన జీవితాన్ని చూసుకుంటూ ఉంటే, ఏంటంటే చాలా సార్లు మాట్లాడుతూ ఉంటారు ఇంకా చాలా టైం ఉందండి, ఇంకా నేను ఇంకా తయారు చేయలేదండి చదువుకోవటానికి, దానికి ముఖ్యంగా మా పిల్లలే, నా పిల్లలంటే అందరూ మన గాయత్రి పరివారి వాళ్ళు. ఆ ఇంగిత జ్ఞానం మనకి చెప్పాలి, నువ్వు చదువుకునేదేదో రెగ్యులర్ గా ఇప్పటి నుంచి చేసుకుంటూ నువ్వు టీవీలు అవి అంతా చేసుకుంటూ ఉంటే ఏమవదు, అన్నీ చేసుకోవచ్చు, కానీ ఎప్పుడో చదువుకోవాలి కదా అని ఇప్పుడు ఏ టైము చెప్పకుండా ఏ సోఫా మీదో మంచం మీదో పడుకుని మొబైల్స్ చేతిలో పట్టుకుని ఉంటే దాన్ని ఇంగిత జ్ఞానం అని ఎలా అంటావమ్మా? చూసుకోండి అమ్మా, ఇంగిత జ్ఞానం అంటే ఏంటో. ఈ ఇంగిత జ్ఞానం తర్వాత చాలా ముఖ్యమైనది రెండో పాయింట్ నిజాయితీ. ఈ నిజాయితీ ఎవరిది? వాళ్ళదే. మనం ఈ పనులన్నీ చేయటానికి ప్రయత్నం చేస్తున్నాం, మనం ఎవరైనా చూస్తున్నారా చూడకపోయినా నిజాయితీగా చేయాలి ఏ పనైనా. అందుకే పరమపూజ గురుదేవులు 26వ పేజీలో 2వ పారాగ్రాఫ్లో అండర్లైన్ ఇప్పించాడు, చాలా జాగ్రత్తగా చూసుకోండి అది. నమ్మక ద్రోహి అయిన వ్యక్తి కూడా నమ్మకమైన నౌకర్ను నియమించుకోవాలనుకుంటాడు కదా, చూసుకోండి అమ్మా. నిజాయితీ తర్వాత ఇదే 26వ పేజీలో లాస్ట్ పారాగ్రాఫ్ జవాబుదారి, రెస్పాన్సిబిలిటీ. ఇది నిజంగా చెప్పాలంటే అందరికీ ఒక బిగ్గా చాలా పెద్ద జీరో. ఎంత పెద్ద జీరో అంటే ఎర్త్ ప్లానెట్ ఒక జీరో సైజులో ఉందనుకుంటే కనీసం దానికంటే ఒక 5-6 రెట్లు పెద్దది మనం పెట్టుకుంటే మంచిదమ్మా. ఇచ్చంటే జవాబుదారి బాధ్యత లేదు. బాధ్యత అనేటటువంటి మాట ఏంటి అంటే నువ్వు ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నావు, చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇవంతా కూడా మీ డైరీలో చెప్పాను, ఇవంతా చేసుకోవాలి ఆన్సర్స్ అని. ఇది జాగ్రత్తగా చూసుకోండి. బాధ్యత అంటే ఏంటి? నేను ఒక పని చేద్దాం అనుకున్నాను, ఆ పని అనుకున్న టైంలో చేయగలిగానా లేదా అని ఒక్కడి చెప్పగలిగితే చాలమ్మా బాధ్యత ఉన్నట్టే. ఇంకా బాధ్యత ఏదైనా కావచ్చమ్మా, నీతో కావలసి కావచ్చు, కుటుంబానికి సంబంధించింది కావచ్చు, స్నేహితుకి కావలసింది చేయవచ్చు, లేదు దేనికో ప్రపంచానికో చేయాలి అనుకో, ఏదైనా సరే ఏదో ఒక మాట నువ్వు చెయ్యాలని అనుకుంటే నువ్వు అనుకున్న బాధ్యత నువ్వే రెస్పాన్సిబుల్. ప్రతివాడు ప్రతిదాన్ని అందరూ కలిసి చేస్తున్నా, ప్రతి వాళ్ళు వాళ్ళ వాళ్ళ బాధ్యత ఏమిటి ఆ పని చేయటానికి ఆలోచించుకోండి అమ్మా. బాధ్యత అంటే ఏమిటో దాని తర్వాత 4వ ఆధ్యాత్మిక పాయింట్ ఏంటి అంటే పరాక్రమము, కరేజ్. దాని గురించి చెప్పాల్సింది ఏముందిరా, ఇదేనా ఒక పని చేద్దాము అంటే చేయగలమా లేదా? హూ ఈజ్ రెస్పాన్సిబుల్? హూ హ్యాజ్ ద కరేజ్? ఇంచేత నేను వాళ్ళని అడిగానండి, వీళ్ళని అడిగానండి, మరి వాళ్ళందరినీ నేను మాట్లాడితే వాళ్ళెవరూ సహాయం చేయటం లేదండి, మరేం చేద్దాము అనుకుంటే పరాక్రమం లేదు. పరాక్రమం అంటే ఏమిటి? నేను అందరం కలిసి చేద్దాం అనుకుంటున్నాను, లేకపోతే మనకెంత దమ్ముందో దాన్ని చూసుకోవటం పరాక్రమం. ఇక్కడ 5-4 వర్చస్సులు 5 శీలాలు ఉన్నాయమ్మా. ఇందులో ఇంకొకటి ఉంది వర్చస్సులో, అదంతా మీకు పరమ పూజ్య గురుదేవులు యొక్క శక్తి, ఆయన యొక్క శరణాగతితో మనం ఏ జీవితం ఎలా చేస్తున్నాం. మీరు సినిమాకి వెళ్తున్నా సరే, మీరు ఏ పని చేస్తున్నా అది మీకు నచ్చుతోందా లేదా, అది పరమ పూజ్య గురుదేవులకి చెప్పాలా లేదా అనే మాట అనకండమ్మా. అంటే గురువుకి ఈశ్వరులకి అన్ని కనిపిస్తూనే ఉంటాయి చేస్తున్నది, కానీ నువ్వు ఆ శరణ్యత పూర్తిగా చేసుకోగలిగితే, ఆ శరణాగతి మీరు నిరంతరం ఉంచుకోగలిగితే, మీరు ఏం చేస్తున్నా బాబు మేము పరమ పూజ్య గురుదేవులు మా వెంట ఉన్నారు అనేటటువంటి ఐదోది. అప్పుడు ఈ ఐదు నియమాలు బదులు పంచశీలాలు పంచవర్చస్సులు అయ్యాయి. ఉన్నవి నాలుగే, కానీ ఐదోదేంటి? జయ గురుదేవ్, పరమ పూజ్య గురుదేవుల యొక్క శరణతో అన్ని చేస్తున్నాము అన్నది చాలా ఇంపార్టెంట్. ఇది మీరు చేస్తున్నప్పుడు 33వ పేజీ జాగ్రత్తగా తెలుసుకోండి అమ్మా, 33వ పేజీ జాగ్రత్తగా చూడండి. మనం ప్రయత్నం చేద్దాం, శరణ్యం పరమ పూజ్య గురుదేవులకి శరణాగత ఇచ్చుకుంటున్నాం, కానీ మన ప్రయత్నం ఏం చేయాలి అంటే 33వ పేజీ అందరికీ అర్థమవుతుందమ్మా, 3 3 కొట్టేయండి, పేజీ తీశాక పుస్తకం చూసుకుంటున్నారు కదా, చాలా జాగ్రత్తగా చూసుకోండమ్మా. చూసుకోండి, అది అగ్నితో కలిసి ఏకాత్మత చెందటానికి ఇంధనం ఆత్మసమర్పణ చేయవలసి ఉంటుంది, మరియు తన స్వతంత్ర ఆస్తిత్యమును వృద్ధి చేసుకుని తదనుగుణంగా అయ్యే సాహసము సమకూర్చుకోవలసి ఉంటుంది. అర్థమైంది కదమ్మా, ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటో. మనం చేస్తున్నాం, మనం ఏమేమి చేసుకుంటున్నాం, మనం చేసే సాధనలు అవంతా చేసుకుంటూ అవస్థపడుతున్నాం, కానీ ఈ ఐదో పాయింట్ సెపరేట్ గా ఎందుకు చెప్పబడింది అంటే వర్చస్సుల్లో కలిపి చెప్పలేదు. ఇది ఇంకేంటే ఈ పంచశీలాలు ఈ నాలుగు వర్చస్సుల్ని కలిపి చేసేసేది ఇది ఒక్కటి. ఏం చెప్పుంటుంది అది? అగ్నితో కలిసి ఏకాత్మత చెందడానికి ఇంధనం తన ఆత్మసమర్పణ ఇస్తుందమ్మా. ఇంకా ఇచ్చేశాక అగ్ని అయిపోతుంది తప్ప ఇంధనం ఉండదు. ఆ భావన చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మళ్లీ దాన్నే లైన్ మళ్లీగా చదువుతున్నాను, మీరు చదువుకోండి. అగ్నితో కలిసి ఏకాత్మత చెందడానికి ఇంధనం ఆత్మసమర్పణ చేయవలసి ఉంటుంది, మరియు తన స్వతంత్ర ఆస్తిత్వమును రద్దు చేసుకుని తదనుగుణంగా అయ్యే సాహసము సమర్చుకునవలసి ఉంటుంది. ఇంకా ఆ అగ్నితో నువ్వు చేసి చేసుకుంటున్నప్పుడు అది ఇంకా ఇంధనం అవుతుంది, ఇంధనం ఎవడైనా చేత్తో ముట్టుకుని ఎత్తేస్తాడు, కానీ మండుతోన్నటువంటి దాన్ని చేత్తో ఎత్తాలంటే నీకు తెలుసు కదా, అగ్నం చేస్తున్నప్పుడు యజ్ఞి చేస్తున్నప్పుడు అదే సమిధ ముట్టుకోలేవు. ఇంచేత అది తన యొక్క ఆస్తిత్వమును పూర్తిగా రద్దు చేసుకుని తదనుగుణంగా అయ్యే సాహసము సమకూర్చోవలసి ఉంటుంది. ఇప్పుడు అగ్ని గురించి నేను మాట్లాడటం లేదేమా, మనం పరమ పూజ్య గురుదేవుల యొక్క లాగా మనం అయిపోగలిగి ఉంటే దానికి నువ్వు చేయగలిగేది ఏం లేదు. సమర్పణ చేసుకుని మనం ఏం చేస్తున్నా కూడా, ఏం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా అంటే లిటరల్ గా ఇట్ మీన్స్ ఎవ్రీథింగ్ నువ్వు గురువు గారిని గుర్తు చేసుకో. నువ్వు చేయగలిగవా లేదా, ఈ పని నేను చేస్తున్నది గురువుగారికి నచ్చదేమో, ఇలాంటి వెధవ పని నేను గురువుగారికి ఆయన ఎలాగో చూస్తాడు నువ్వు చేస్తున్నది, కానీ నువ్వు ఇది గుర్తుంచుకుని అమ్మా ఇది నేను చేసేస్తున్నాను గురుదేవా, ఇది నా చేతిలో లేదు, ఇక్కడున్న పరిస్థితుల్లో నేను వ్యక్తిగతంగా ఉన్నా కూడా ఇంకా నేను చేయగలిగేది ఏమీ లేదమ్మా, ఈ అలవాటుకో దేనికో బానిస అయిపోయాను అంటే అయిపోవు. కానీ పరమ పూజ్య గురుదేవుని గుర్తు చేసుకో, గురుదేవా నాకు నీ చేతిలో కలిసిపోతున్నాను, ఇంకా నువ్వు ఎలాంటి మార్చలు నాకు ఇస్తావో చూసుకో అనే భావన. కంటిన్యూ చేస్తున్నాను తర్వాత సెంటెన్స్. భగవంతుడు మరియు జీవుని కలయిక ఇదే ప్రక్రియ, కాలువ నదిలో కలవాలి, నీరు పాలతో కలిసిపోయి అటువంటి రుచిని ధారణ చేయవలసి ఉంటుంది. భార్యాభర్తలు ఇటువంటి సమర్పణ మానసిక స్థితిని అవలంబించి ద్వైతము నుంచి అద్వైత స్థితికి చేరుతారు. ఇంకా అది ద్వైతం అద్వైతం పెద్ద మీరు ఆలోచించుకోకండి, కానీ అది చాలా ముఖ్యమైనది కనుక ఆ సెంటెన్స్ చెప్పాను నేను. 34వ పేజీ సెకండ్ పారాగ్రాఫ్ జాగ్రత్తగా చూసుకోండి. ఇవంతా కూడా దాని గురించే మనం ట్రై చేయడానికి పిలుస్తున్నాం. ఇంధనము అగ్నిగా మారాలి, మనము భగవంతుడిలాగా మారాలి. లేక సైంటిస్ట్లో మనం ఒక థియరీని పట్టుకుంటే మన జీవితాన్ని ఆ డాల్టన్కి ఎలా జీవిస్తామో అలా జీవించడం అయిపోదు. ఇప్పుడు డాల్టన్స్ థియరీ చదువుతున్నప్పుడు డాల్టన్స్ లాయే, ఐన్స్టీన్స్ థియరీ చదువుతున్నప్పుడు ఐన్స్టీన్స్ లాయే. చేత ఆ 34వ పేజీ జాగ్రత్తగా చూసుకోండమ్మా. 2వ పారాగ్రాఫ్ పేజ్ 34, భగవంతునిపై ఎవరి యొక్క పొగడత లేక నిందల యొక్క ప్రభావము ఉండదు. పూజారి నిత్యం ప్రశంసలను వినిపిస్తూ ఉంటాడు, మరియు నాస్తికుడు వేలాది తిట్లు వినిపిస్తూ ఉంటారు. ఈ వ్యర్థ ప్రలాపాలను ప్రభావము ఆయనపై ఉండదు. చాలా జాగ్రత్తగా చూసుకోండి. మరి ఆయనే అడుగుతారు అక్కడి నుంచి. 5 లైన్స్ కిందకి వెళ్ళండి. దొరుకుతుందమ్మా అందరికి. అదేమిటంటే ఆయన యొక్క విశ్వ ఉద్యానవనము. అమ్మా ఆ సెంటెన్స్ దొరికిందా అందరికీ? 34లో పేజ్ 34లో పూజారి నాస్తికుడు, దాని తర్వాత 6 లైన్ కిందకు వచ్చేయండి. వచ్చిందమ్మా అందరికీ? వచ్చిందమ్మా? ఒకళ్ళు వేసుకొట్టారు, మిగతా వాళ్ళందరూ వేస్తేనా? నేనేం చెప్తున్నానో అర్థమైంది కదా. అదేమిటంటే ఆయన యొక్క విశ్వ ఉద్యానవనములో, ఆ లైన్ దొరికితే నేను కంటిన్యూ చేస్తానమ్మా. రైట్, చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా ఈ పూజారులు నాస్తికుల గురించి మనమే ఆలోచించొద్దు. గురుదేవులు ఏమడుగుతున్నారో చూసుకోండి. అదేమిటంటే ఆయన యొక్క విశ్వ ఉద్యానవనమును సుందరము సమున్నతముగా తయారు చేయుటకు ఎంత సమర్పించారు ఉపాసనాత్మక కర్మకాండలు, ఈ సునిశ్చిత వ్యవస్థకు తెలుసుకుని అంగీకరించి ఆచరించుటకు చేయబడతాయి. ఈ ఉపాసన కానీ కర్మకాండలు కానీ ఎందుకు చేస్తున్నామో అన్నది గుర్తుంచుకోండి. అదేంటంటే పరమ పూజ్య గురుదేవుల యొక్క విశ్వ ఉద్యానవయాన్ని సుందరము సమున్నతముగా తయారు చేయాలి. ఇదే మన లక్ష్యము. ఇంకా ఈ ఉపాసన పూజలు అవంతా చాలా ముఖ్యమైనవి అమ్మా, కానీ ఆ కర్మకాండల వెనకాతలు ఉన్నటువంటి మానసిక స్థితి లేకపోతే పరమ పూజ్య గురుదేవులు మన నుంచి ఏం అడుగుతున్నారో అది తయారు చేసుకోవటం లేదు. చేత 35వ పేజీ 2వ పారాగ్రాఫ్కి రండి. 35వ పేజీ సెకండ్ పారాగ్రాఫ్ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. పూజ అర్ఘ్యములు జలము అక్షతలు చందనము ధూపం దీపం నైవేద్యం మొదలైనవి సేరికించి ఉంటబడతాయి. మీకు తెలుసు కదా పూజ చేయాలి అంటే ఇవంతా పెట్టుకుంటాం, జలం అక్షతలు చందనం ధూపం దీపం నైవేద్యం కావాలి కూడా. కానీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి, పరమ పూజ్య గురుదేవులు మీరు పూజ చేసుకుంటున్నప్పుడు ఏం చేయాలో దానికి దాని తాత్పర్యమేమంటే వాటిని గురించిన సంకేతములను గుర్తుంచుకొని తమ పద్ధతులను నిర్ధారణ చేసుకోవాలి. చేత మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ పూజలు ఎలా చేయాలో చాలా జాగ్రత్తగా చూసుకోండి. జలము పక్కన పెట్టుకుని ఉన్నాం, ఎప్పుడెప్పుడు జలం మనం ఆ పూజలో వాడుకుంటామో అర్థం చేసుకోండి. జలము యొక్క అర్థం చల్లదనం, మనం శాంతంగా సౌమ్యంగా మరియు సంతులితంగా ఉండాలి. అందుకు అమ్మాయి చేసేది పూజలో నువ్వేం చేస్తావని కాదా, జలం వేసి నీ వ్యక్తిగత జీవితంలో నిన్నల్ని నువ్వు చూసుకో, నేను చల్లగానే ఉన్నానా, నాకు శాంతంగా ఉన్నానా, సౌమ్యంగా ఉన్నానా మరియు సంతులితంగా ఉన్నామా. ఇది చేసుకుంటే యు ఆర్ కరెక్ట్ పూజ. ఇంచేత ఈ పూజ ఒక చిన్న పాయింట్ మనం గుర్తుంచుకోవటానికి. ఇంచేత ఈ జలం వేస్తున్నప్పుడు ఎప్పుడు మీరు నీళ్ళిస్తున్నా, పూజ అయిపోయిన తర్వాత మీ నిత్యగతమైన జీవితంలో శాంతంగా సౌమ్యంగా మరియు సంతులితంగా ఉండాలి. ధూపం చూపిస్తామమ్మా ఫోటోలు చుట్టూ, ఓ ఎక్కడెక్కడో చూపించేస్తూ ఉంటారమ్మా. చాలా మంది అయితే ఆ ఊదుగుత్తులు పెట్టి ఒక పెద్ద హాల్ ఉంటే దాని చుట్టూ అందరి దగ్గరికి వస్తున్నాం లేవో చూపిస్తున్నాం చేసుకోవాలి, అది తప్పని నేనంటే. కానీ ఎందుకు చేస్తున్నాము దానికి పరమ పూజ గురుదేవులు చెప్తున్నది చూసుకోండి. ఎందుకు అన్ని చోట్లకి తీసుకెళ్లి ధూపం చేపిస్తామో అన్నది అర్థం చేసుకోండి. ధూపం వెనుక ఉన్న దిశా నిర్దేశ మేమంటే మనము వాతావరణమును సత్ప్రవర్తనలతో నింపి సుగంధితం చెయ్యాలి. అంచేత ఈ వాతావరణంలో నువ్వు ఈ ఊదులన్నీ తీసుకెళ్లి చూపించావమ్మా అన్ని చోట్ల, కానీ మీ ఉద్దేశం ఏంటి అంటే ఈ ధూపం వెనుక ఉన్న దిశానిర్దేశ మేమంటే మనము వాతావరణమును సత్ప్రవృత్తులతో నింపి సుగంధితం చెయ్యాలి. చేత జలం అంటే చల్లదనం, ధూపం అంటే ఏంటి, సత్ప్రవృత్తి అన్ని వైపులా. మళ్లీ మళ్లీ చూసుకోండి, జలము చల్లదనం, ధూపం ఏంటి, వాతావరణంలో సత్ప్రవృత్తులు. మరి దీపం, దీపం యొక్క గుర్తు ఏమనగా జ్ఞానము యొక్క ప్రకాశమును వ్యాపించచేయుటకు మనము మన సాధనలు శక్తులను సమర్పించుటకు తయారుగా ఉండాలి. కానీ ఆయన చెప్పిన మాటగా మీకు చెప్పేస్తారు దీపం అంటే ఏంటంటే అంటే అంత జ్ఞానం వస్తుందని. జ్ఞానం ఎలా వస్తుందిరా, పుస్తకాలు చదివితే. ఇప్పుడు మనం చేసుకుంటున్నంతా కూడా పరమ పూజ్య గురుదేవుల యొక్క దీపని అందరికీ ఇస్తున్నాము. అంచేత ఆ దీపం ఎప్పుడైతే పరమ పూజ్య గురుదేవులు కానీ కృష్ణుడి ముందు కానీ శివుడి ముందు కానీ మీ ఇష్టం ఏ దేవత ముందు పెట్టుకున్నా తప్పేం లేదు, కానీ ఆ దీపం యొక్క గుర్తు ఏమిటంటే జ్ఞానం ముందు డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు ఏ గురువైనా ఏ దేవత అయినా ఖచ్చితంగా ఏదో మంచిదే ఇస్తుంది తప్ప మీరు అందరినీ కష్టపడని చెప్పద్దు కదా, తప్పు తప్పు పనులు చేయమని చెప్పదు కదా. అంచేత ఆ దీపం యొక్క గుర్తు ఏమనగా జ్ఞానము యొక్క ప్రకాశమును వ్యాపించేయుటకు మనము మన సాధనలను శక్తులను సమర్పించుటకు తయారుగా ఉండాలి. ఇది మళ్లీ జాగ్రత్తగా చూసుకోండి, మీ సాధనలను మీ శక్తులను దేనికి చేయాలి, ఈ జ్ఞానాన్ని అందరికీ ఇవ్వటానికి. సరే బాగుంది. మరి చందనం, చందనం అనగా సమీపంగా ఉండేవారిని మన మాదిరిగా సుగంధితము చేయాలి. మీకు తెలుసు కదా చందనం దగ్గర పాములు అవి ఉన్ని చుట్టుపడినా అన్ని దాని చందన వాసన అలవాటు వచ్చేస్తుందమ్మా. ఇంచేత చందనం ఎప్పుడైతే మనం పెట్టుకుంటున్నామో దాని అర్థం ఏంటి, మనం ఏమైతే నేర్చుకుంటున్నామో, ముఖ్యంగా దాన్ని ఆజ్ఞాచక్రం దగ్గర పెట్టుకుంటాం. ఆజ్ఞ అంటే ఏమిటి, పరమ పూజ్య గురుదేవుల యొక్క ఆజ్ఞ మనకి. ఇంకా ఎవరు ఏ దేవత దేనికోసం చందనం పెట్టుకుంటాడో దాని గురించి, ఏదైనా అంత మంచిదే దేవతల గురించి చేసే చందనం పెట్టుకున్నప్పుడు. అంచేత ఈ చందనం అనగా సమీపంగా ఉండేవారిని మన మాదిరిగా సుగంధిత చెయ్యాలి. జాగ్రత్తగా చూసుకోండి అమ్మా ఇది. దాని తర్వాత చందనం దగ్గర మూడో లైన్కి పుష్పము అనుంది. పుష్పములనగా నవ్వుతూ నవ్విస్తూ ఆడుతూ ఆడిస్తూ ఉండే స్వభావము. ఇది చాలా పెద్ద ప్రాబ్లం ఇది. అయితే ఈ పుష్పాలు ఇస్తున్నావు నువ్వు, కానీ పుష్పాలు ఇస్తున్నప్పుడు మీ లైఫ్ మార్చుకోండి అమ్మా దాన్ని. నవ్వుతో నవ్విస్తో ఆడుతో ఆడిస్తో. దీని తర్వాత జరిగేటటువంటి క్లాస్ 41 చికిత్స ఉపచార కే వివిధ ఆయాం, అంటే చికిత్సము యొక్క ఉపచారానికి ఉండే అనేక డైమెన్షన్స్. 40వ వాల్యూంలో ఫస్ట్ స్టెప్ అదే పుష్పములు. నవ్విస్తూ ఆడుతూ ఆడిస్తూ ఉండే స్వభావము అలవర్చగలిగితే 90% ప్రాబ్లమ్స్ డిసీజెస్ ఉండవు. మరి అక్షతలు అర్థం ఏమి అనగా తమ ఆదాయంలో ఒక భాగము దివ్య ప్రయోజనాల కొరకు నియోగించుటలో అచంచల నిష్ట కలిగి ఉండటం, ఉదారంగా ఉండగలుగుట మొదలైనవి. ఇది చాలా జాగ్రత్తగా, ఈ అక్షతల్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇచ్చంటే మీ ఆదాయంలో ఒక భాగం అన్నప్పుడు KDS 20 నేను చెప్పింది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, దానము పుణ్యము. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ముఖ్యంగా ఫస్ట్ పేజీలో 2వ పారాగ్రాఫ్ చాలా జాగ్రత్తగా చదువుకోండి. మనం చేసే చాలా మంచి మాటలు కూడా అవి మేబీ దే ఆర్ నాట్ ద కరెక్ట్ ధారణాస్. ఇవంతా మనం చేస్తున్నప్పుడు అంటే ఏం చేసామో అర్థం చేసుకోండమ్మా, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. జలము, చల్లదనము, ధూపము, వాతావరణంలో సత్ప్రవృత్తి, దీపము అంటే జ్ఞానం చెందుకోవటం, చందనం అంటే సమీపంగా ఉన్న వాళ్ళని మనలాగా ఆదరించుకోవటం, పుష్పము అంటే నవ్వుతో నవ్విస్తూ ఆడుతూ ఆడుస్తూ ఉండటం, అక్షతలు అంటే ఆదాయంలో ఎంత ఇస్తారు మీరు. ఇవన్నీ చూస్తూ 36వ పేజీ 2వ పారాగ్రాఫ్ జాగ్రత్తగా చదువుకోండి. సాధన అంటే ఏంటో అర్థమవుతుంది. కార్డ్ ఎరుపు మరియు పచ్చని జెండాలను చూపుతాడు. 36వ పేజీ 2వ పారాగ్రాఫ్ కార్డ్ ఎరుపు మరియు పచ్చని జెండాలను చూపుతాడు. రంగులలో ఏమీ ఉండదు, కానీ జెండాలను చూపగానే ఆగిపోవుట మరియు సాగిపోవుటకు సంకేతము లభిస్తుంది. దానిని అర్థము చేసుకుని పనిచేయుటలోనే రైలు వ్యవస్థ నిర్మించబడినది. జస్ట్ ఎర్రుగుడ్డ పచ్చగుడ్డ అంటే, కానీ మన ఎంటైర్ రైల్వే దాని మీద ఆధారపడింది. అలాగే జలము, ధూపము, దీపము, చందనము, పుష్పము, అక్షతలు ఆ గార్డ్ యొక్క ఎరుపు లేక పచ్చని జెండా. ఎలాగైతే రైల్వేస్ని కంట్రోల్ చేస్తుందో మీ వ్యక్తిగత జీవితాన్ని మార్చేస్తుంది. అవి ఉపాసనకు సంబంధించిన క్రియాకృత్యాలలో భగవంతుని సంతోషపరచుటకు బుజ్జగించుటకు వల్ల ఏమీ పొందలేము. ఇంకేదో ఈ నీళ్లు ఇచ్చేసావు, ఇది చేసావు, అది చేసావు అంటే నువ్వు భగవంతుని సంతోషపరచుటకు బుజ్జగించుకోవటానికి ఏమీ పొందలేము. పాత్రతను నిరూపించుకోకుండా పురుషార్థము నవలంబించుకుండా పాత్రతను నిరూపించుకోకుండా పురుషార్థమును నవలంబించకుండా మనస్సు కోరిన కోరికలు కొద్దిగా కూడా నెరవేరవు. సాధారణంగా ప్రజలు భ్రమలో మునిగి ఉంటారు. విత్తనములు చల్లి నీరు పోయకుండా కేవలము ప్రార్థన బ్రతిమాలుట వల్ల పంట చేతికి రాదు. చేత పంచోపచార పూజ అర్థమైంది కదా. ఇంకా 36వ పేజీలో కింద నుంచి 3వ లైన్ జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. జపం, ధ్యానం మరియు ప్రాణాయామముల్లో ఆచరిస్తాం మనం. ఇందాక మనం పంచోపచారలాగే మనం చేసేటువంటి జపము, ధ్యానము మరియు ప్రాణాయామాలలో చాలా ముఖ్యమైనది నామము చేసుకుంటూ ఉంటాం. ఈ నామము యొక్క తాత్పర్యం 37వ పేజీలో సెకండ్ పారాగ్రాఫ్ చూసుకోండమ్మా. నామజపం యొక్క తాత్పర్యం ఏమిటంటే ఏ పరమేశ్వరుని ఆయన నియమములను సాధారణంగా మర్చిపోయి ఉంటామో పలుమార్లు స్మృతిపటలంపై ముద్రింపించుకుని మర్చిపోయే తప్పిదనము చేయకుండటకు జపం చేసుకుంటూ ఉంటామమ్మా. అర్థమవుతుంది కదా. ఇంచేత పరం పూజ గురుదేవుల్ని మనం చేసుకుంటాము. లేకపోతే ఓం భూ భసూత సువితుర్వణి భగవ దేవసతిమే దేనుభచర్యాత్ ఓం భూ భసూత సువితుర్వణి భగవ దేవసతిమే దేనుభచర్యాత్ అయితే ఇంకో దేవత నామం. ముఖ్యంగా మనకి సుధామ గుర్తొస్తాడమ్మా. కృష్ణుని పట్టుకుంటూ ఉంటాడు ఎప్పుడు, జై కృష్ణ అని ఏదో అదే అంటూ ఉంటాడు. శ్రీకృష్ణ చూసుకోండి జపం అంటే ఏంటో, తను ఎలా చేసుకున్నాడో మనం ఎలా చేస్తాము. ఇంతవరకు చెప్పింది స్పష్టంగా అర్థమై ఉంటే పంచోపచార పూజ ఇప్పుడు మీకు అర్థమైంది, ఆ విధంగా చేసుకోండి. దాని తర్వాత పంచశీలాలు, 4 వర్చస్సులు జాగ్రత్తగా అర్థం చేసుకుని దాన్ని మళ్లీ మళ్లీ చదువుకోండి అమ్మా. అదేదో నేను 4 చెప్పాను మీకు అర్థమైంది అంటే మీకేమీ అర్థం కాలేదు. అది సత్యయుగములో ఇది వ్యక్తిగత జీవితం యొక్క ఫస్ట్ స్టెప్. ఏ విధంగా అవుతే ఆరాధన ధ్యానము అది చేయదనుకున్నవాడు యమ నియమాలతో స్టార్ట్ అవుతాడమ్మా. అవి లేకుండా ఆసన ప్రాణాయామాలు ఉండవు. యమ నియమ తర్వాత ఆసన ప్రాణాయామాలు అవంతా. అదేవిధంగా సత్యయుగానికి బేసిక్ యమ నియమాలు ఇవి. వాటిని ఏమని చెప్తాం మనం, శీలము, వర్చస్సు, దాదితో పాటు పూజనకు కావలసినటువంటి సమర్పణ. ఆ సమర్పణ చేయటానికి కావలసినటువంటి జపము, జపం తర్వాత ఏం చేయాలి రా, ధ్యానము, దాని తర్వాత ఏం చేయాలి, ప్రాణాయామము. ఇవంతా కూడా సత్యయుగంలోకి ఎలాగ మీరు షిఫ్ట్ అవ్వాలి. ఇప్పుడు చేసే యాంగిల్ మారుతుంది, అది రేపు చేర్చుకుంటామమ్మా.